ఆధ్యాత్మిక విద్యార్థులు ఎందుకు నేర్చుకుంటున్నాము, ఏది మనం నేర్చుకోవాలి, ఏది మనకి అనవసరము, మనం ఎక్కడున్నాము, ఏమి చేయాలి అని తెలియనటువంటి మహా అంధకారంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఉన్నాయి. అందరూ గొప్పవాడే, నేనేమి కాదంటే సబ్జెక్టు పరంగా అంతా గొప్పదే, కానీ టైంకి ఉపయోగపడినటువంటి సబ్జెక్టు, మీ జీవితానికి ఉపయోగపడినటువంటి సబ్జెక్టు వల్లనే ఎవడో అక్కడికి రావటం లే. ఆధ్యాత్మికత అంటే ఎందుకు అసహించుకుంటున్నాము అంటే ఖచ్చితంగా అది మన జీవితానికి ఉపయోగపడదు, ఎస్కేపిజం గా ఉపయోగిస్తుంది బాధ్యత రహితమైనటువంటి మనుషులు. ఆధ్యాత్మికత అనేటటువంటి పేరుతో చెప్పినది చెప్పిన రోజు చెప్పినట్టు చేయగలిగితేనే ఆ సంస్థ యొక్క మనుగడ ఉంటుంది. అందుకే గురువు చచ్చాక సంస్థ అవుతే ఉంటుంది కాని సంస్థలో ప్రాణం ఉండదు. చచ్చాక అనే మాటే వాడుతున్నాను, ఎందుకు వెబ్బోడి మాటలు సమాధులు అవి, ఆయన జీవించి ఉండగానే చంపేస్తున్నారు. మీరు ఎలా చంపుతున్నారు అంటే చెప్పిన పని చేయక. అంటే ఇది ఒక్కొక్క క్యాంపులో కొన్ని పాటలు మీకు బాగా రావాలి నోటికి, హిందీ పాటే రావాలి అని కూడా చెప్పారు. ఎందుకంటే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు, ఆ బ్యూటీ పోతుంది. ట్రాన్స్లేషన్ లో బ్యూటీ పోతుంది మీకు తెలుసు కదా. గీతాంజలి, ఏ గీతాంజలి గురించి చెప్తున్నాను, ఆయన బెంగాలీలో రాశాడు, దాన్ని ఆయనే ట్రాన్స్లేట్ చేశాడు ఇంగ్లీష్ లోకి. ఆయన ఒప్పుకున్నాడు, ఆయనతో పాటు ఆ ట్రాన్స్లేషన్ రాబర్ట్ బ్రౌనింగ్, ఈట్స్, ఇంకోడెవరు ఉన్నారు ముగ్గురు అప్పుడు ఆ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ కమిటీలో, వాళ్ళకి ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆహా, ఇంత అర్థం ఉందా ఒరిజినల్ లో మాకు తెలియదు అన్నారు వాళ్ళు పోయట్స్. అంచేత ట్రాన్స్లేషన్ హిందీ సినిమాలు చూస్తాం కదా, హాయిగా హిందీ జీటీవీ అది చూస్తాం కదా, అదే మాకు హిందీ రాదు అని పోజు కొట్టబాకండి. మీరు హిందీ రాదు అంటే ఇన్ని హిందీ సినిమాలు ఊళ్ళో ఆడవు, నేర్చుకోండి. దాని తెలుగు అర్థం కూడా ఇచ్చాననుకుంటా నాకు గుర్తున్నంత వరకు. అంటే మీ శ్రద్ధ ఎంతుందో చూద్దామని కాలేజీలో ఎందుకు పనికిరాని దద్దమ్మ చదువులకి పిల్లల మీద పడి ఏడ్చి రక్కి ఇవాళ నోట్స్ రాసుకున్నారా, ఇవాళ చదివారా, సావుగొట్టి ఏడిపించేస్తాం వాళ్ళకి, మనశ్శాంతి లేకుండా చేస్తాం వాళ్ళకి. ఇది ఆధ్యాత్మిక లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో క్లాసులు జరుగుతామంటే నోట్స్ రాసుకోవాలని బురకెక్కటంలే, కాగితం పెన్ను ఉండాలని బురకెక్కటంలే, చేతులు అలా ఊపుకుంటూ వచ్చేస్తారు అదేదో. ఆ వేషాలు ఎప్పుడు తగ్గుతాయి మీకు? ఇదేమైనా చేతులు కాళ్ళు ఊపుకుంటూ వచ్చి విని వెళ్ళిపోయేదా? అసలు ఆ భావన ఎలా వస్తుందో నాకు తెలియదు. మెడిటేషన్ అని ఉంది, అందరూ మెడిటేట్ చేస్తే ఒక్కడికి మనో నిగ్రహం లేదు, చెప్పేవాడికి మనో నిగ్రహం లేదు, చేసేవాడికి మనో నిగ్రహం లేదు. మనో నిగ్రహం కోసం చేస్తున్నామని కూడా తెలియదు, తమాషా. అందరూ మెడిటేట్ చేస్తారు, ఫాస్ట్ చేసి మారేశారు ఆధ్యాత్మిక జగత్తునంతా కూడా. మనం ఏం చేద్దామని ట్రై చేస్తున్నాం, ఆ ఫాస్ట్ నుంచి బయటపడదాం ముందు. మనం ఇతరుని బయటపడేది మీరు ఇతరులకు చెప్పబాకండి, పెద్ద గొడవ మీతో. నేను ఏదైనా చెప్పాననుకోండి ఇతరులకు చెప్పేస్తారు, మీరు మీకేమీ రాలేదు, ఎందుకు రాలేదు అంటే చెప్పింది ఏం చేశారు కనుక. ఏ క్యాంపులో కూడా చెప్పింది చెప్పినట్టు నోట్స్ లాగా రాసుకోవటం లేదు. ఒకళ్ళో ఇద్దరు రాసుకున్నారనుకోండి, ఒకళ్ళో ఇద్దరు చదివితే ఏం లాభం క్లాసులో, ఎంతమంది చదవాలి కదా. మరి ఆ పాట నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకుంటారు? పాట ఎలా నేర్చుకుంటారు? బయట వచ్చాక కూర్చోండి, రాత్రి పొగలు నిద్రపోతే ఎందుకు నిద్రపోవాలి? మీరు నిద్రపోకపోతే ఏ పరీక్ష రోజుల్లో నిద్రపోనివ్వరు కదా మీ పిల్లల్ని. వాళ్ళు పడుకుంటారన్నా పడుకునేవన్నా తెలుసు నాకు, చాలా మంది పేరెంట్స్ ని వాళ్ళకి నిద్ర వచ్చింది మేము పడుకుంటాం బాబు అంటే నువ్వు పడుకోవద్దంటారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ లో అప్పుడు చదువుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో అలా చేసుకోండి. నేను కర్ర పట్టుకోకముందే, నేను కర్ర పట్టుకున్నాక చేస్తే ఓకే మంచిది, దానికి ఉంది పట్టుకుంటాను నేను కథ పట్టుకోవటానికేగా ఈ అవతారం ఇచ్చింది. అంచేత ఈ క్యాసెట్, ఇప్పుడున్న క్యాసెట్ మన వాళ్ళందరికీ రావాలి. సమర్థ సద్గురు సంస్థతో సంబంధం ఉండాలి అనుకుంటే ఈ క్యాసెట్ మీరు పాడగలగాలి, గొంతుకు విప్పి కలిపి పాడగలగాలి. మీ గొంతుకుతో పాడతానంటే నేను ఒప్పుకోను, ఉన్నవాళ్ళు పారిపోతారు. క్యాసెట్ ఆన్ చేసుకోవాలి, క్యాసెట్ లో వాయిస్ లో పెట్టండి, మీ వాయిస్ క్యాసెట్ కి అనుగుణ్యంగా గొంతుకు ఎత్తండి. చెప్పాను అది చెప్పలేదా? ప్రతి క్లాస్ కి ఒక పాట ముందు ఒక పాట తర్వాత గొంతుకెత్తి కలపండి అంటే, అంటే దాని మీద దృష్టి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? నేను ఇప్పుడు నేను కూర్చుని పాడించాలి మీ చేత. నేర్చుకోండి మీరు అసలు. అది ఒక ఇన్స్టిట్యూట్ గా నేను మార్చ తెలుసుకున్నప్పుడు ప్రతి దానికి కారణం ఉంది. ఆ పాట అలాగే ఎందుకు పాడమంటున్నాను, ఆ పాటనే ఎందుకు సెలెక్ట్ చేశాను, ఆ పాటలే ఎందుకు పాడమంటున్నాను, భజనలు ఎందుకు వద్దన్నాను, మీకు తెలియదు. భజనలు ఎలా ఉపయోగించుకోవాలో భజనలు పాడేస్తున్నారు. నేను చేయగలిగే దేన్ని ఇప్పుడు నేను నేర్పలేను మీకు భజనలు. కనీసం ఆ పాటలు మిమ్మల్ని లైన్లో పెడతాయి. భజనలు మీకు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఇవ్వటం లేదు. ఎందుకు ఎఫెక్ట్ ఇవ్వటం లేదు అంటే మీలో నాకు ఏ మార్పు కనిపించటం లేదు, భజనలు చేస్తున్నారంతే. చేత ఈ లైన్లు గుర్తుంచుకోండి. ఇది ఏ యాంగిల్లో మిమ్మల్ని ఎదగమంటున్నాను. ఖచ్చితంగా 21 సార్లు ఓంకారం చేసేటప్పుడు ఆర్తితో చేయాలి. ఆర్తి లేదు, గొంతుకులే ఏమీ కలవటం లేదు ఓంకారం చేస్తున్నప్పుడు. తెలుస్తున్నాయా? ఇన్ని వేల మంది ఉన్నా కూడా ఒకే స్వరంలో జరగాల. మరి అది ఒక లైన్ లో పెట్టడానికి మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. నేను చెప్పదలుచుకోలేదు. నేను చెప్పేస్తే ఇంకా ఇంకే ఉంది. మీ బుర్రలు పనిచేయోగా. ఇంకా హోంవర్క్ ఇచ్చినప్పుడు క్లాస్ టీచరు లెక్కల్లో ఎలా చేయాలో చెప్పిస్తాడు అనుకోండి, ఇప్పుడేమవుతుంది? ఖచ్చితంగా మీ బుర్రలు వికసించవు కదా. అంచేత 21 సార్లు ఖచ్చితంగా క్రమబద్ధంగా ఓంకారం రావాలి. లయబద్ధంగా వస్తేనే మీకు తేడా తెలుస్తుంది. లయంలో పడ్డారో లేదో అన్నది ఎలా తెలుస్తుంది అంటే మీరు అందరూ ఒకటైపోతారు. అప్పుడు యూనియన్ ఆఫ్ కాన్షియస్నెస్, యోగం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కానీ అంత నటనే ఓంకారం చేస్తే అసలు రారు చాలా మంది. నేను చూశాను, నేను చాలా చోట్ల పాట అయ్యేంత వరకు అవుడు రాడు. కుదరదమ్మా అది. అదేం పప్పులు. దానివల్ల మీరు జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోవటమే కాకుండా ఆధ్యాత్మికతను నవ్వులు పాలు చేస్తున్నారు. మనం అందరం కలిసి నవ్విపోతున్నారు అందరూ కూడా. ఎవరికి ఆధ్యాత్మికత మీద సరిభిప్రాయం లేదు ఎవరికి. మీకు కూడా అదేమి ఒక క్లాసులో రెండు క్లాసులు విన్నంత మాత్రం రాదు మీకు. మీరు పేషెంట్స్ అని అర్థం చేసుకోండి. రోగగ్రస్తులు అయిపోయారు మీరు. ఈ మాటలు వినేటటువంటి రోగం ఉంది తప్ప మీకు ఆచరణ చేసేటటువంటి శక్తి లేదు మీకు. ఆచరణలో పెట్టుకోండి. ఇంచేత ఆ క్యాసెట్ అందరి దగ్గర ఉండాలి. ఖచ్చితంగా నాకు తెలిసింది మీ బుర్ర ఎక్కిస్తా. ఎక్కిస్తే గానీ వదలను. కానీ మీరు చూర్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అవగాహన. అసలు ఎవరికి ఏమీ తెలియకుండా ఎందుకు పోతుందో నాకు తెలీదు. అది కరెక్ట్ గా లేకపోతే ఏం చేయగలను? నేనేం చేయలేను. నేను మీరు అది కరెక్ట్ చేసుకోగలగాలి 14th లోపల. అందరికీ అన్ని ఏమి చెప్తున్నాను తెలియాలి. ఏం చెప్పాను ఇప్పుడు నేను చెప్పండి. ఏంటి ఇమీడియట్ గా కావాలి? పాత క్యాసెట్ అందరి దగ్గర ఉండాలి. ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎలా చేస్తారో నాకు తెలియదు. ఆ క్యాసెట్ తీసుకుని ఏం చేయాలి ఇంట్లో? ఇంతగా మరి ప్రతిరోజు వినాలి. విని అర్థం చేసుకుని క్యాసెట్ తో పాటు మీరు గొంతుకు కలపగలగాలి నెక్స్ట్ క్యాంప్ లోపల. అర్థమైంది కదా? మరి లాస్తే అది అంత కఠోరమైన నియమం పెడితే తప్ప మీరు వినరు కనుక. నెక్స్ట్ క్యాంప్ ఎప్పుడు పెడతానో నాకు తెలియదు, కానీ చాలా తొందరగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాను కదా. అది మీదురా దృష్టం. లేకపోతే ఇదివరకు ఏంటంటే మా కాలేజీలో ఫ్రీ అయ్యాక ఇప్పుడు పెట్టేవాడిని. సమ్మర్ వరకు గొడవ ఉండేది కాదు. అంచేత నెక్స్ట్ క్యాంప్ లో ఎన్ని పాటలు ఉన్నాయమ్మా? ఇది 4 కదా 5 అదే ఎన్ని ఉన్నాయో ఆ క్యాసెట్ లో నాకు తెలీదు. ఆ క్యాసెట్ లో ఉన్నటువంటి పాటలన్నీ కూడా మీరు ఫ్రీగా గొంతు కలిపి పాడగలగాలి. మీకు కంటతా రావాలని నేనేం అనుకోవటం లేదు, రావక్కర్లేదు కూడా. అర్థమైంది కదా? గొంతుకు కలిపి మీరు పాడగలగాలి, గొంతుకు కలపాలి మీరు. ఆ క్యాసెట్ పెట్టిన తర్వాత మీరందరూ కూడా ముక్తకంఠంతో గొంతుకు కలపగలగాలి, ప్లస్ దాని అర్థం తెలియాలి. ఇంకొక కొంచెం లైన్ లో పడండి, ఒక యూనివర్సిటీ లెవెల్లో లైన్ లో పడండి. అంచేత క్యాసెట్ ఒకటి రావాలి. ఇంచేత ఇది ఓల్డ్ సిలబస్, ఇది కొత్తది ఏం చెప్పేది? అంతేనా? ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాను నేను? మీరు ఎంతమంది వచ్చినా ఒకటే నాకు. ఇంతటి రెసిడెన్షియల్ కాలేజీలో ఒక్కొక్కడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అన్ని చెప్పేస్తూ ఉంటే, వాళ్ళు నోట్స్ ఇస్తూ ఉంటే మీరు ట్యూషన్లు పెట్టుకుంటారు కదా. ఇక్కడ ఎందుకు అలా చేయలేకపోతున్నారు మీరు? మీ కష్టాలేంటో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్. ఇప్పుడు కాలేజీకి వచ్చిన వాడిని నువ్వు టికెన్ తిన్నావని ఎవడైనా అడుగుతున్నాడా? లెక్చరర్ అడిగాడా ఎవడైనా? మీ ఇంట్లో ఏ బాధలు ఉన్నాయని ఎవడైనా అడిగాడా? నాకు తెలీదు మీ బాధలేంటో. మీ బాధలుంటే నాకేంటిట? మీకు ఈ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకోండి. కానీ ఈ సబ్జెక్ట్ లో ఉన్న గ్యారంటీ ఏంటి అంటే, ఈ సబ్జెక్ట్ మీరు కరెక్ట్ గా నేర్చుకుంటే మీకు ఏ బాధలు ఉండవు అని మహాత్ములు చెప్పారు. అది కరెక్ట్ అనో కాదో నాకు తెలీదు. గురువుల మీద, మహాత్ములు చెప్పిన మాటల మీద నమ్మకం ఉంటే చేసుకోండి. ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుంది అని చెప్తేనే కదా ఇంజనీరింగ్ లో లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. చదివించాక రాకపోతే ఏం చేస్తున్నారు? కేసు వేశారా ఇంజనీరింగ్ కాలేజీ మీద? మేము మీ కాలేజీలో చదివామండి, మాకు ఉద్యోగం రాలేదు, నా డబ్బు వాపస్ చేయండి, వేస్తారా ఎవడైనా? ఇక్కడ అంతే, నాకు తెలీదు మీ గతి ఏమవుతుందో. సబ్జెక్ట్ అది, కొంచెం ఆ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ తెచ్చుకోండి. అందుకు ఇదంతా చెప్పేది. రాయకుండా ఉండటం రెండోది ఏంటి? మీ చేతుల్లో దాని నోట్స్ లేకపోతే నేను అడిగింది ఏంటి అంటే, రేపు పొద్దున్న క్లాస్ కి ఇవాళ నేను ఇప్పుడు ఈ క్లాస్ లో చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్ గా పాయింట్ వైజ్ గా వచ్చేయాలి. ఏమేమి చెప్పానో అర్థమవుతుంది కదా. మొట్టమొదటి క్యాసెట్, ఎన్నిసార్లు చెప్తున్నానో చూడండి. ఇంతలా చెప్తూ ఉంటే యూనివర్సిటీ లెవెల్లో డెవలప్ చేద్దామని నా కోరిక. మనం ఎన్నో క్లాసులో ఉన్నామని చెప్పాను పొద్దున్న? 21వ క్లాసులో ఉన్నాం. గురువులందరూ ఏ క్లాసులో ఉన్నారు? అంచేత గురువులకి మనకి ఎంత తేడా? ఒక క్లాసే కాదు, ఒక పరీక్ష తేడా. సిలబస్ పూర్తి అయిపోయింది మంది. పరీక్ష రాసిస్తే మనం కూడా గురువుల స్థాయిలో ఉంటాం. రాసిస్తే కాదు, రాసేసి పాస్ అవుతే. అందువల్ల గురువులకి మనకి పెద్ద తేడా లేదు. ఎంఎస్సీ బాగా చదివి గోల్డ్ మెడల్ తెచ్చుకునే లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి పరీక్ష రాయలేదనుకోండి ఏమవుతుంది? ఎంఎస్సీ డిగ్రీ రాదు. రాస్తే గోల్డ్ మెడల్ వస్తే అదే యూనివర్సిటీలో 90% వాళ్ళు అబ్జర్వ్ అయిపోతారు. సాధారణంగా జరిగేది అది. వాడు ఇష్టపడితే అంతేను కదా. అది గురువుల యొక్క ప్రణాళికలో మీకు అందించబడుతున్నటువంటి ఒక సిల్వర్ ప్లేట్ లో అందించబడుతున్నటువంటి ఒక చాలా పెద్ద ఆఫర్. ఆ ఆఫరే వ్యాపారస్తులు ఇలా పట్టుకుంటున్నారు, ద గోల్డెన్ ఆఫర్ అని, బంగారం అని, 5 కేజీల బంగారం అని, 30 కేజీల బంగారం అని, కార్లని. ఇదంతా కూడా ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో ఆ లెవెల్లో ఉన్నారు, యాజ్ అబౌవ్ సో బిలోలో. మీరేమనుకుంటున్నారు అంటే ఇదంతా వ్యాపార రహస్యాలు అనుకుంటున్నారు. ఏ ఇన్నాళ్ళు లేని గబుక్కును వచ్చేసిందా ఈ వ్యాపార రహస్యాలు వాడు బుర్రలోకి? ఇన్నాళ్ళు ఏం లేదు కదా. అదే అర్థం అవటం లేదు మీకు. ప్రకృతిలో అఖండ మండలాకారం వ్యాప్తం లేనిది ఇదంతా కూడా ఆ గురువుల యొక్క అనుగ్రహం మీకు ఎంత దగ్గరగా ఉందో చెప్తోంది. ఒక్క అడుగు మీరు వేసేస్తే అక్కడికి వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీకు ఆ లెవెల్ ఏంటో అర్థం చేసుకోండి. ఒక పరీక్ష రాయటమే తేడా మీకు. సిలబస్ కూడా చదవాల్సిన పనిలే, సిలబస్ అయిపోయింది. కానీ చాలా మంది కాలేజెస్ లో చదువుతున్నప్పుడు జూలై ఆగస్టు చెప్పినటువంటి సిలబస్ మర్చిపోతారు మార్చి ఏప్రిల్ నాటికి. చాలా సహజం అది. అప్పుడు ఏం చేసుకోవాలి? అప్పుడు బ్రష్ చేసుకోవాలంటే అంతకంటే అది అర్థం చేసుకోండి. మీరు కంగారు పడిపోయి అయిపోయింది ఇదంతా కూడా మీకు సిలబస్, లేకపోతే ఈ మాటలు చెప్పరు కదా గురువులు. ఎలా మిమ్మల్ని సంబోధన చేస్తున్నారు? దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, మీరందరూ కూడా ఎంఎస్సీజే. ఇంతేగా ప్రొఫెసర్, లాస్ట్ క్లాస్ జరుగుతుంది, ఎంఎస్సీ పరీక్షలు రాయబోతున్నారు పిల్లలు. ఏమని ఆయన సంబోధిస్తాడు? ఇంకొక పరీక్ష అయిపోగానే మీరు కూడా నా పక్కనే వచ్చి కూర్చుంటారు. ఇంకా ప్రాబబ్లీ యూనివర్సిటీ మీదే అవుతుందేమో. ఇంకంటే వాడు రిటైర్ అయిపోయే స్టేజ్ లో ఉంటాడు ప్రొఫెసర్ వీడు. అంచేత ఇది మొత్తం మీదే అవుతుందేమో ఈ ప్రపంచం అంతా కూడా. కానీ ఎప్పుడు అసలు మీకు ఈ విచ్చ ప్రణాళిక తెలిస్తే. కానీ ఎంత మూర్ఖంగా మనం జీవిస్తున్నాం అంటే ఎన్ని రకాల చెప్పినా కూడా. కానీ ప్రమాదం ఏం జరుగుతుంది, మీరు నిద్రలేచి మానవ జాతికి ఇది ఉంది అని చెప్పకపోతే, అసలు ఇలాంటి విద్య ఉందనే మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఉంది. అసలు సిలబస్ చేస్తే వచ్చు. మా కాలేజీలో ఒకప్పుడు తెలుగు స్పెషల్ తెలుగు ఉండేది, కొన్ని ఏదో స్పెషల్ పేపర్స్. స్టూడెంట్స్ రాకపోయేసరికల్లా మూడేళ్లు రాకపోతే ఏం చేస్తారు అంటే ఆ సబ్జెక్ట్, ఆధ్యాత్మిక విద్య అనేటటువంటి సబ్జెక్ట్ కూడా ఎత్తివేసే ప్రమాదం వచ్చింది. అప్పుడు గురువులందరూ ఏం చేస్తారు, డబ్బిచ్చి. మీకు తెలుసా కాలేజెస్ లో ఏం జరుగుతుందో, ఒక సబ్జెక్ట్ ఎత్తేసే ప్రమాదంలో ఉంది అనుకోండి, స్టూడెంట్స్ రావటం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు, ఆ సబ్జెక్ట్ టీచరే వాళ్ళకి ఫీజు కట్టి. తెలుసా ఇది మీకు, తెలియకపోతే తెలుసుకోండి, ఇది ఉంది. అది ఇప్పుడు జరుగుతోంది. గురువులే పాపం ఫీజు కట్టుకుని. కానీ నేను ఆ గురువుని మాత్రం కాదు, నేను ఫీజు కట్టను మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇంచేతంటే అలా ఫీజు కట్టి చేస్తున్న వాడు తర్వాత గురువుకి నెత్తెక్కే వాయిస్తున్నారు గురువుల్ని, నేను మానేస్తాను జాగ్రత్త, నీ ఉద్యోగం పోతుంది జాగ్రత్త. అంతేగా వాళ్ళ ఉద్యోగాలు ఏం పోవు గురువుల్ది, ఆధ్యాత్మిక జగత్తులు. ఇక్కడ పోతే గురువులు ఉద్యోగం పోతుంది, కానీ భౌతిక జగత్తులో ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు లేకపోతే ఇంకో ఎర్త్ తయారు చేసుకుంటారు వాళ్ళు, ఆ ఇంకో ఎర్త్లో పెట్టుకుంటారు క్లాసులు సర్వసమర్థుల వాళ్ళు అనేది మర్చిపోవద్దు మీరు. అంతే ఇది అర్థం చేసుకోండి. ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నా ఈ విద్య ఎక్కడా చెప్పటం లేదు, ఎందుకు చెప్పటం లేదో కూడా నాకు తెలియదు. ఎవడు కూడా ఈ ప్రమాదాల గురించి గాని మన యొక్క చేతగానితనం గురించి గాని ఏమీ చెప్పటం లేదు. ఇంకొంతమంది మహామూర్ఖులు ఉన్నారు ఈ గురువుల్లోనే, అసలు ఇదంతా మాయా మోహము భ్రమ, దీన్ని వదిలేసుకోండి అని చెప్పే దద్దమ్మలు ఉన్నారు. వాళ్ళు సర్వనాశనం చేసేస్తున్నారు ఆధ్యాత్మికతను. ఈ సృష్టి భగవంతుడు సృష్టించింది మర్చిపోకండి, గురువులు సృష్టించలేదు. భగవంతుడు మాయ ఎందుకు సృష్టిస్తాడు అనే ప్రశ్నే రావటం లేదు మనుషులకి. అరవిందో పాపం చాలా గాభరా పడతాడు అది చెప్పడానికి. అది చెప్పాడు కనుక అరవిందో ఆవిడకి అర్థం కాలే. ఇంకేంటి ఇది మాయ అనుకుంటే మీకు చాలా హాయి, మీరు చదవక్కర్లే, పరీక్షలు రాయక్కర్లే, ఏమి చేయక్కర్లే, హాయిగా కళ్ళు మూసుకుని శాంతంగా కూర్చుండిపోతే ముక్తులైపోతారు. ఏమి ముక్తులవరు, రాళ్ళు అవుతారు మీరు. ఇంకా రాళ్లకైనా ఒక పర్టికులర్ సెన్స్ ఉంది. హైడ్రోజన్ హైడ్రోజన్ లాగే ప్రవర్తిస్తుంది, కాల్షియం కాల్షియం లాగే ప్రవర్తిస్తుంది. ఈ రాయి లాగా కూర్చున్నటువంటి వాడు ఏం ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియదు మరి. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క ఈ ఫండమెంటల్స్ అర్థం చేసుకోండి. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అలాగే ఉన్నాయి. ఎక్కడా కూడా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏమి చదువుకోవాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్పబట్టలే. ప్లస్ మాత్రం అందరూ అదే చెప్తారు, కస్వం కోహం కుతః యాతః శ్లోకం జరిగేస్తారు. చాలా మందికి అసలు ఈ శ్లోకం అర్థమే తెలీదు. మీలో ఎంతమందికి దీని అర్థం తెలీదు, తెలీదు కదా. కొటేషన్ ఇస్తారు, కస్వం నేనెవరిని, కోహం నేనెవరిని అనేవాడు ఎవడు, కస్వం కోహం ఎక్కడి నుంచి వచ్చావు, త్వం నీవే ఎవరివి, ఈ మూడింటికి జవాబు తెలియదు కదా. నీవు ఎవరివి, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ మూడు ప్రశ్నలకి జవాబు చెప్పేటటువంటి గురువులు నాకు ఎక్కడా దొరకలేదు. కానీ ఈ జవాబు మీరు ఇవాళ చెప్పగలరు. మీలో కొంతమంది నిన్న పొద్దున చెప్పిన క్లాస్ అర్థమై ఉంటే చెప్పగలరు కదా. అంతేత అది చెప్పటానికి సాధన అక్కర్లే. నువ్వు 8వ క్లాసు చదివేశావు అని చెప్పటానికి నువ్వు సాధన చేయాలా? నువ్వు ఏ క్లాసులో ఉన్నావో గురువు చెప్పలేకపోయాడు నీకు అర్థమయ్యేటట్టు అంటే అసలు వాడు గురువే కాదు. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఈ భ్రమలు కరెక్ట్ చేసుకోవటానికి ఇది మనం చెప్పుకుంటున్నాం. ఈ బిందువు చూడండి, ఇక్కడ కనిపిస్తుందో ఒక లైన్ ఉంది ఇక్కడ, సక్సెస్ఫుల్ మానవ జాతి. అంటే మానవ జాతిలో అంటే తత్వము కదా, ఇది అర్థం అవుతుందా మీకు? ఇది అర్థం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా మీకు. పొలిటీషియన్స్, లీడర్స్, వీళ్ళందరూ ఏ తత్వం? పృథ్వీతత్వం. డబ్బున్న వాళ్ళు, డబ్బు సంపాదించేవాళ్ళు, డబ్బును ఉపయోగించేవాళ్ళు, జలతత్వం. సైన్స్ ఏ తత్వం? అర్థమవుతుంది అందరికీ? కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళకి వాళ్ళకి నేను మళ్ళీ అర్థమయ్యేటట్టు నేను చెప్పే టైం లేదు నాకు, కానీ క్లాసులకు అటెండ్ అయ్యి అవగాహన చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే మాత్రం అర్థం. ఇప్పుడు నేను కోంపడ్డాను అంటే అర్థం మీరు కరెక్ట్ గా నేర్చుకోవటం లేదని, కానీ సబ్జెక్ట్ నేర్పడానికి నేను కోంపడను, నేనే ఇరిటేట్ అయిపోతానులే, ఐఎమ్ వెరీ కామ్. మిమ్మల్ని అలా తిడితే తప్ప మీరు వినరు. నేనేం చేసేది మీకు ఆ డోస్ అర్థమైంది. అలా చెప్తే తప్ప మీరు లైన్లో పడరు. అర్థమైందా? అగ్నితత్వం సైన్స్, వాయుతత్వం మనం, తెలియకపోయినా కళాకారులు. కళాకారులు డాక్టర్ వేషం వేసేస్తాడు, ఇంకా ఏ వేషం వేస్తాడు? ఏ వేషమైనా వేయగలడు వాడు. అంచేత మనం అంతా ఏతత్వం? వాయుతత్వం. వాయుతత్వం అంటే అర్థం ఏంటంటే స్థిరత్వం ఉండదు. అంతకంటే ఏంటి అక్కడ లక్షణం? అది ఏ రోల్ మీరు కరెక్ట్ గా వేయలేరు, కానీ అన్ని రోల్స్ లోనూ జీవించగలిగితే అదో అద్భుతమైనటువంటి రోలు. మనకి చాలా దగ్గరగా, మనకి చాలా ఆప్తులుగా ఉండేటటువంటి వాళ్ళు యాక్టర్స్. అందువల్ల అంటే మనలాగే వేషాలు వేస్తున్నారు వాళ్ళు కూడా. మనం భౌతిక జగత్తులో వేషాలు వేస్తున్నాం, వాళ్ళు సెల్యులాయిడ్ మీద వేషం వేస్తున్నారు. అంటే వాళ్ళకంటే అసలు నిజమైన వేషగాళ్ళం మనం. అందువల్ల మనం అందరము కూడా వాయుపుత్రులమే అని చెప్పేది, వాయుపుత్రులం అని మనం చెప్పేది. అందుకు అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఏ లెవెల్లో ఉన్నారో. నా కోరిక ఏంటంటే ఇవాళ క్లాస్ అయితే లోపల శంకరాచార్యులు వారు ఏ లెవెల్లో ఉన్నారో మీరు చెప్పగలగాలి, రమణ మహర్షి ఏ లెవెల్లో ఉన్నారో చెప్పగలగాలి, క్రైస్ట్ ఏ లెవెల్లో ఉన్నాడో చెప్పగలగాలి, మొహమ్మద్ ఏ లెవెల్లో ఉన్నాడో చెప్పగలగాలి ఇవాళ క్లాస్ అయిపోయే లోపల. అంతవరకు క్లాస్ కొనసాగిస్తాను. మరి సిలబస్ అవ్వలేదు కదా నాకు. సాధారణంగా మా కాలేజీలో లెక్చరర్స్ మధ్య మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఇవాళ క్లాసులో బాగా తిట్టాము అని చెప్పాడు లెక్చరర్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్లాస్కి ప్రిపరేషన్ అవ్వలేదన్నమాట. క్లాస్కి మ్యాటర్ లేదనుకో, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదు. నాకు కొన్ని వేల సంవత్సరాల వరకు మ్యాటర్ ఉంది నా దగ్గర, కానీ మీరు కరెక్ట్ గా నేర్చుకోవటం లేదు. అంచేత ఆ నానుడి ఇక్కడ వర్తించదు. సబ్జెక్ట్ లేక కాదు, సబ్జెక్ట్ మీరు నేర్చుకోకపోవటం వల్ల తిట్టాల్సి వస్తుంది. నేర్చుకోండి జాగ్రత్తగా. పృథ్వీతత్వము ఎవరు? లీడర్. జలతత్వము, అగ్నితత్వము. మైక్ ఉండాలిగా, ఎందుకదు కాట్లెట్. వాయుతత్వము ఆర్టిస్ట్. ఎంతో ఆర్తిగా పాటిస్తాడు, అసలు ఉన్నావా అని. సడన్ గా అక్కడ ఎవడు ప్రత్యక్షం అవుతాడు? పాండురంగుడు ప్రత్యక్షం అయిపోతాడు. కానీ ఇక యాక్టర్ ఇంటికి వెళ్ళిపోయాక పాండురంగుడు గురించి ఏం పట్టించుకోడు, ఫోటోగ్రఫీ చేసిన వాడు పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. మళ్ళీ ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే, మనం అందరం అక్కడే ఉన్నాం కదా. అది వాయుతత్వం. అంటే స్టెబిలిటీ లేదు, ఏమీ స్థిరంగా ఏమి ఉండదు, కానీ ఆర్తి ఉంటుంది. ఆ రోలు వేస్తున్నప్పుడు మాత్రం ఇంకా ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఉన్నాననుకో, మాస్టర్ నన్ను ఇలా అంటాడా, చూడండి రేపు ఏదో చేస్తానంటారు. అది దాటగానే ఇప్పుడు నేను చెప్పాగా చూద్దాం రేపు ఏమవుతుందో. బీకే తెలుస్తుంది విశుద్ధి. ఇది ఐదు, ఇది ప్రపంచము. అర్థమైంది కదా? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. ఇది ప్రపంచము అంటే విశుద్ధి ఏ తత్వంతో నిర్మించబడుతోంది? ఆకాశతత్వంతో నిర్మించబడుతోంది. ఆకాశతత్వము నుంచి కాస్త కిందకి వస్తే వాయుతత్వం నిర్మించబడుతోంది. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనేటటువంటి ఒక మాట వాడాం మనం, ఆకాశతత్వం ఇంతే కదా. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాడు, ఏమీ జరగదు. సడన్ గా ఒకరోజు ఎక్కడికి వెళ్తాడు వాడు? డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఎన్రోల్ చేసేసుకుంటాడు. ఎన్రోల్ చేసుకున్నాక ఎక్కడ కూర్చుంటాడు వాడు? డ్రైవర్ పక్కన కూర్చుంటాడా, డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడా? డ్రైవర్ పక్కన కూర్చుంటాడేమో. మరి డ్రైవింగ్ సీట్ లో ఎలా కూర్చుంటాడు? వాడికి డ్రైవింగ్ రాదుగా. మీకు తెలియదు, మీరు ఎవరు నేర్చుకోలేదనుకుంటా. డ్రైవరే, డ్రైవింగ్ రాని వాడు ఎక్కడ కూర్చుంటాడు? అంటే డ్రైవింగ్ వచ్చినట్టు ఏం చేస్తున్నాడు వాడు? వాయుతత్వం. ఇంకా ఆ మాట ఎప్పుడైతే నువ్వు చాలా చాలా సార్లు అనుకుంటావో, ఇంకా నువ్వు ఆ వ్యాసం వేయటం మొదలు పెడతావు. అంటే ఏంటి? అభ్యాసం చేయటం మొదలు పెడతావు. వ్యాసం వేయటం అంటే నా ఉద్దేశం ఏంటి? అభ్యాసం చేయటం మొదలు పెడతావు. అభ్యాసం చేస్తున్నావు అంటేనే అర్థం ఏంటన్నమాట? నీకు రాదు అని అర్థం. అంతే కదా, లేకపోతే అభ్యాసం చేయటం ఎందుకు నువ్వు? కానీ అభ్యాసం చేయగా 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 ఏమవుతుంది? డ్రైవింగ్ వచ్చేస్తుంది కదా. డ్రైవింగ్ ఎందుకు వచ్చింది వాడికి? అభ్యాసం చేశాడు. అంటే డ్రైవింగ్ రాకపోయినా డ్రైవింగ్ వచ్చినట్టు వ్యాసం వేశాడు. వ్యాసం వేస్తూ ఉంటాడు. ఎంతవరకు వ్యాసం వేస్తూ ఉంటాడు? డ్రైవింగ్ బాగా వచ్చేశాక. డ్రైవింగ్ బాగా వచ్చేసాక అయిపోగానే అంతవరకు డ్రైవర్ గా వాడికి రూపం లేదు. డ్రైవర్ గా రూపం లేదు కదా వాడికి. ఏంటంటారు, ఐడి అది ఏం వరకు అది, లైసెన్స్ అది. వచ్చేసాక ఏం చేస్తారు వాడికి? డ్రైవర్ గా ఒక రూపం ఏర్పడిపోతుంది, స్థిరమైనటువంటి రూపం ఏర్పడిపోతుంది. అప్పుడు డ్రైవర్ గా వాడు వ్యాసం అయితే లేదు, డ్రైవరే అనే రూపం వచ్చింది వాడికి. ఏ తత్వం వచ్చింది? అర్థమవుతుంది కదా. అంచేత ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని అంటే అర్థం అది. అంచేత ముందు వాక్ ఉండాలి. నేను ఎంఎస్సీ చదువుతున్నాను అంటే కదా ఆ కోర్సులో జాయిన్ అవుతాడు వాడు. జాయిన్ అయ్యాక సబ్జెక్ట్ రాదు వాడికి, నేర్చుకుంటాడు వాడు. నేర్చుకున్న తర్వాత రెండేళ్లకో మూడేళ్లకో ఆ కోర్సు టైం బట్టి పరీక్షలు రాసిన తర్వాత ఏమవుతుంది? ఆ రూపకల్పన అయిపోతుంది. వాడు కెమిస్ట్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు, ఎంసీఏ అయిపోతాడు, కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయిపోతాడు. అంటే ఏమవుతుంది ఆ రూపము? అర్థమైంది కదా. అది అగ్నితత్వం అంటే రూపము ఇది. కనిపిస్తుందా ఏం రాసింది అక్కడ? మీకు ఇది కూడా ఉన్నట్టుందిగా, అది చూసుకోండి అక్కడ ఏం రాసిందో. అంచేత ఈ రూపస్థాయి రావటానికి మీరు ఎక్కడి నుంచి రావాల్సి వస్తుంది? ఆకాశతత్వము నుంచి వాయుతత్వము. ఈ రెండు తత్వాలలో మీకు ఆ విద్య లేదు, కానీ అది ఉంటేనే ఈ విద్య వచ్చింది. అంతేగా అర్థమైందా చెప్పింది? డ్రైవర్ అవ్వాలి అని ముందు అనుకుని వాక్ అనుకున్న తర్వాత డ్రైవర్ గా అభ్యసిస్తే, వాయుతత్వం చేస్తే డ్రైవర్ గా మీరు రూపొందుతారు. అంతే కదా. అంచేత యాజ్ అబౌవ్ సో బిలో అంటాం దాన్ని. ఈ ఫార్ములా అందుకు వచ్చింది. పైన అది లేకపోతే కింద నువ్వు ఎంత చేసినా ఏమవ్వదు. మనమేం చేస్తున్నాం? ఈ వాక్ను మర్చిపోయాం. మన జీవితాల్లో సంఘటనలు జరగటం లేదు, ఉద్యోగం రావటం లేదు, పెళ్లిళ్ళు అవటం లేదు, రోగగ్రస్తులు అయిపోతున్నాం. ఇదంతా ఎందుకు అంటే అక్కడ లేదు, అక్కడ కన్నాలు పడి ఉన్నాయి. డ్రైవింగ్ నేర్చుకోవాలని లేకుండా బలవంతంగా కూర్చోబెట్టామనుకోండి రాదు వాడికి డ్రైవింగ్ కదా. ఇంచేత వాడి యొక్క ఆకాశతత్వంలో ఆ వాక్కు పడలేదు. గురువుల వాక్కు కరెక్ట్ గా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ వాక్కి ఆ రూపం వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఏమంటే అది జరిగిపోతుంది. ప్రాక్టీస్ చేశారు వాళ్ళు, అది అభ్యసించారు వాళ్ళు. అది అభ్యసించటానికి, వాక్ శక్తిని పెంచుకోవటానికి ఏం వాడాలి మనం? పంచదార కావాలి అంటే ఏం వాడాలి? ఉప్పు వాడదామా? ఏం వాడాలి? పంచదారే వాడాలి కదా. అంటే వాక్ శక్తి పెరగాలంటే మీరు ఏం వాడాలి? వాక్నే వాడాలి కదా. ఏది నీకు ఉదాహరణ అర్థం కాలే, పంచదార వాడాలి బుర్రకేం ఎక్కడంలే. నీకు ఇప్పుడు అర్థమైందా? పర్వాలేదు, మీలో చాలా మందికి అదే అర్థమైంది. తను చెప్పింది మీరు చెప్పలేదు, అంతే తేడా. అని చేత చెప్పని వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అనుకోకండి. మీకు అర్థం కాలేదు కనుక నేను మళ్లీ చెప్తున్నాను. అంచేత ఏ తత్వాన్ని మీరు వాడాలనుకుంటున్నారో ఆ తత్వాన్ని మీరు ఉపయోగించుకోవాలి. జలంతో ఏదైనా పని చేయాలంటే జలం ఉపయోగించుకోవాలి, పృథ్వీతో ఏదైనా పని చేయాలంటే పృథ్వీని ఉపయోగించుకోవాలి, వాక్ శక్తి డెవలప్ అవ్వాలంటే ఏం చేసుకోవాలి, వాక్ను ఉపయోగించుకోవాలి. దాన్నే మంత్ర జపము అంటాం. అంచేత ఆ వాక్ మీరు జపం చేయగా 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 ఇంటెన్సిటీ పెట్టుంటుంది. ఒకడికి ఒకసారి చదివితేనే అర్థమైపోతుంది, ఒకడు 26 సార్లు చదివినా అర్థం కాదు. ఇంకేంటే వాడు చదువుకుంటూ ఎప్పుడు వదులుతాడురా బాబు. అందులో ఇవాళ పెద్ద కండిషన్ పెట్టేశాడు శంకరాచార్యులు వారు. ఏంటి కండిషన్ పెట్టాను నేను ఇవాళ క్లాస్? వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పారు. నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. చచ్చానురా దేవుడా, తెలియకుండా ఇవాళే వచ్చాను, ఎరక్కపోయి వచ్చాం. వర్షం కురుస్తూ ఉండుంటే ఆగిపోయి ఉండేవాళ్ళం. ఇదే ఆలోచిస్తారు తప్ప చెప్పింది కాస్త జాగ్రత్తగా వింటే ఇప్పుడే చెప్పేయొచ్చు అంటున్నాడు ఆయన. నేర్చుకుందామని ఉండదు. అప్పుడేమవుతుంది? ఈ రూపకల్పన దెబ్బతింటుంది. అందువల్ల మీరు ఏమి అనుకుంటున్నారో అది తప్ప ఆల్టర్నేటివ్ ఆలోచించేటటువంటి దద్దమ్ములుగా తయారయ్యాం మనం. ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తే ఇది రాకపోతే ఏం చేద్దాం, ఇది రాకపోతే ఏం చేద్దాం. మన ఆప్షన్స్, ప్రతిదానికి ఆప్షన్సే. ఆప్షన్స్ ఉండేటటువంటి వాడు యోగి కాలేడు. ఆప్షన్స్ ఏం లేవు. నువ్వు ఆప్షన్స్ పెట్టావంటే అర్థం ఏంటి? ఇది దెబ్బతింది, ఇది దెబ్బతింటే ఇది దెబ్బతింటుంది. అంచేత మొత్తము నేడు ఈ పొల్యూషన్ అనుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యుద్ధాలు అనుకోండి, ఇదంతా ఎందుకున్నాయంటే అన్ని ఆప్షన్సే. కొట్టుకోక ఏం చేస్తారు? అర్థమవుతుందా? అంచేత వాక్, వాక్ నుంచి నటన, నటన నుంచి ఆధిపత్యము. అర్థమైంది కదా? రూపం వచ్చాక ఏం జరుగుతుంది? జలతత్వం కదా, జలతత్వం లక్షణం ఏంటి? శక్తి. ఆ శక్తిని మీరు ఉపయోగించుకుంటారు. డ్రైవర్ అయిపోయాక డ్రైవింగ్ వచ్చు కానీ నేను వాడను అంటే అర్థమైంది కదా. అంతేత ఎక్కడెక్కడికి వెళ్ళాలి, నీరు ఏం చేస్తుంది, అనేక చోట్లకి కింద వైపుకి ప్రవహిస్తున్నట్టు ఆ శక్తిని మీరు అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు. అంచేత రూపము అగ్ని తర్వాత ఏ స్థితికి వస్తారు? వచ్చాక ఏమవుతుంది? ఎక్కడికో చోటకు వచ్చి మీరు స్థిరపడిపోతారు. కారెక్కారు, కారులోనే కూర్చోరుగా మీరు. కారులోనే కూర్చుంటే ఏమవుతుంది? అంతే కదా. అంచేత గమ్యం రాగానే ఏం చేయాలి మీరు? దయచేసి దిగిపోండి, దిగిపోయి ఎక్కడ స్థిరపడిపోండి. అది పృథ్వీతత్వం, అది ప్రపంచము. ఇది ప్రపంచంలో జరిగేటటువంటి కండిషన్స్. ఇంతవరకు అర్థమైంది కదా? ఈ విద్య నేర్చుకోవటానికి మానవ శరీరం మనకి ఇవ్వబడింది. ఈ విద్య తప్ప మీరు పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ యూనివర్సిటీ చదువులు చదువుకుంటూ ఉంటే మీరు ఎప్పటికీ కూడా పృథ్వీ గ్రహం నుంచి బయటపడరు, ఇరుక్కుపోతారు ఇక్కడే. మీరు సబ్జెక్టు రాకపోతే రెసిడెన్షియల్ కాలేజీ నుంచి వాడు బయట పంపించాడు. సబ్జెక్ట్ వచ్చేస్తే బయట పడిపోవచ్చు కదా. అలాగే ఈ పృథ్వీ ఒక విశ్వవిద్యాలయం, ఈ విశ్వమే ఒక విద్యాలయం. అది మర్చిపోయారు మీరు. ఈ వెదవ చదువులు చదువుతో ఇరుక్కుపోయి ఊరుకున్నారు అక్కడ. కానీ ఇక్కడ కష్టాలు వస్తే మళ్ళా ఆ యోగుల దగ్గరికి వెళ్ళాలి మీరు. అప్పటికీ సిగ్గు రావటం లేదు, వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఇంత చదువు చదివని. మరి అది తెలిసిపోయాక మీరు తెలివైన వాళ్ళు అయితే ఏ చదువు నేర్చుకోవాలి? ఈ యోగ చదువు నేర్చుకోవాలి. అంతే తప్ప అది చదువుతానంటే ఎట్టా? కానీ యోగ విద్య నేర్చుకుందాం అనేటటువంటి పేరుతో మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. ప్రతి ఆధ్యాత్మిక సంస్థలను ఎవడు ఇది చెప్పటం లేదు, ఏమీ చెప్పటం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా నాకేమీ అర్థం కావటం లే. అన్ని చోట్ల తిరిగి చూశాక ఇంకా లాభం లేదు. నేను చెప్పగలిగేది ఏదో చెప్దాం, మనుషులకు అర్థమవుతే అర్థమవుతుంది, అర్థం అవ్వకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు, నాకు చేత కాలేదు అని చేతులు ఎత్తిస్తా. కానీ ఈ విద్య నేర్చుకోవాలి. ఈ విద్య నేర్చుకుంటేనే మానవ జాతికి మనుగడ ఉంటుంది. లేకపోతే ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఎందుకు పనికిరాని మ్యూజియమ్స్ గా మారుతాయి, రేపు నవ్వులు పాలవుతాయి ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా. ఇంచేతంటే సక్రమమైనటువంటి అవగాహన లేదు. కానీ అవగాహన అవుతే ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చెప్పగలుగుతారు. ఏ విద్య నేర్పుతున్నాయో మీకు, ఏ విద్య నేర్పాలి? ఆకాశ విద్య అయినా నేర్పాలి, వాయు విద్య అయినా నేర్పాలి, అగ్ని విద్య అయినా నేర్పాలి, జల విద్య అయినా నేర్పాలి, భూ విద్య అయినా నేర్పాలి. భూ విద్య నేర్పటము, జల విద్య నేర్పటము, అగ్ని విద్య నేర్పటము, వాయుతత్వ విద్య నేర్పటము, ఆకాశ విద్య నేర్పటానికి 5 గ్రేడేషన్స్ మీకు మానవ జాతిలో ఉన్నాయని చెప్పాను. లీడర్, కామర్స్, సైన్స్, యాక్టర్స్, రైటర్స్. డెత్ క్యాపిటా, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఏంటిది? కార్ల్ మార్క్స్ రాశాడు. అదేంటది? ఆకాశతత్వం. దాని యొక్క రూపం ఏమిటి? కమ్యూనిజం. అంతేనా? కొంచెం మీకు అందుకే భౌతిక జగత్తులో జరుగుతున్నది మీకు తెలియాలి. కమ్యూనిజం లేదు ప్రపంచంలో. కార్ల్ మార్క్స్ కి మహర్షి అనే టైటిల్ ఇస్తారు. కనిపెట్టాడు దాన్ని, కమ్యూనిజం అనేటటువంటి ఒక వాక్ని. అతని ప్రకారము కమ్యూనిజం ఇంగ్లాండ్ నుంచి రావాలి. యాజ్ యూజువల్ ఎవడికి అర్హత ఉందో వాడు దాన్ని పట్టుకోడు, ఎవడికి అర్హత లేదో వాడు దాన్ని పట్టుకుంటాడు. సర్వనాశనం అయిపోయింది రష్యా. ఏం జరిగింది అక్కడ మీరు ఊహించగలరా? ఇది లేదు. ఇదంటే ఏంటి? అంటే ఏంటి? అభ్యాసం లేదు. అందరికీ నువ్వు ఎప్పుడు పంచగలవు? నీ దగ్గర పంచడానికి ఏమైనా ఉండి ఏడుస్తే. ఇంకేత క్యాపిటలిస్టిక్ కంట్రీ కమ్యూనిస్టిక్ కంట్రీగా మారగలదు, కానీ ఏమీ లేనివాడు ఆకాశంలో ఏం పంచుతాడు? అర్థమవుతున్న ఫాల్ట్ ఎక్కడ జరిగిందో? అంటే కార్ల్ మార్క్స్ యొక్క అనాలిసిస్ ఏంటి అంటే, ఇంగ్లాండ్ నుంచి లండన్ నుంచి కమ్యూనిజం అన్ని చోట్లకి వస్తుంది అని. క్లిక్ కాలే, అలా పోయింది అది. ఇది మీకు అర్థం అవ్వాలి. అప్పుడు ప్రపంచంలో ఈ విద్య ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది మీకు. డెమోక్రసీ, డెమోక్రసీ ఎవరు స్టార్ట్ చేశారు? అబ్రహాం లింకన్. ఇంకా గ్రీకులా? గ్రీకులో ఎవడు? తెలీదు నేను, నాకు అంచేత నేను దాని గురించి ప్రాక్టీస్. నాకేమనిపిస్తుంది అంటే కరెక్ట్ డెమోక్రసీ ప్రాక్టీస్ చేసింది రాముడే. డెమోక్రసీ అంటే ఏంటి? పబ్లిక్ ఒపీనియన్. ఒక తాకలవాడు చెప్పినా కూడా భార్యను గెంటేయగలిగాడు, అది రియల్ డెమోక్రసీ అంటే. అంతేగా, అది రామరాజ్యం యొక్క లెవెల్, స్థాయి అది. రైటా తప్ప నాకు తెలియదు. కానీ డెమోక్రసీ అంటే ఏంటంటే ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వటం. ఇప్పుడు ప్రజాభిప్రాయానికి ఏమైనా విలువ ఇస్తున్నావా? ఇది ఎలాంటి డెమోక్రసీ? వాయుతత్వం డెమోక్రసీ. కారు డ్రైవింగ్ రాకుండా కూర్చున్నట్టే డెమోక్రసీ లేకుండా డెమోక్రసీ పేరుతో అందరూ కూర్చుంటున్నారు. కానీ ఇది చేయగా చేయగా వస్తుంది, అది అర్థం చేసుకోండి. కారు డ్రైవింగ్ రాకపోయినా ఎలాగవుతుంది? నువ్వు డ్రైవింగ్ సీట్ లో కూర్చోవాలి. డెమోక్రసీ డెమోక్రసీ అని అవస్థ పడుతూ అభ్యాసం చేయగా 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 ఎప్పుడు ఖచ్చితంగా రామరాజ్యం వస్తుంది. ఎప్పుడో ఎప్పుడొస్తుంది అది నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉంది డెమోక్రసీ అని గోల పెడుతున్న వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే. అంతే కదా, ఇక్కడ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతే. జలతత్వం అంటే ఏంటి? వనరులు కూర్చుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, అది చేసుకోవటం అనుకుంటే ఏమవుతుంది? కానీ తప్పదు. ఏం చేసుకోం, మనం చేయగలిగేది ఏముంది? పద్ధతి పద్ధతి అది. అంచేది ఈ ఆధ్యాత్మిక విద్య మీకు ఎంత కరెక్ట్ గా అర్థమవుతే మీ జీవితాలు ముందు కరెక్ట్ అవుతాయి. మీ జీవితాలు ఎప్పుడవుతాయి కరెక్ట్ అవుతాయో, మీరు చనిపోయిన తర్వాత కూడా మీ విగ్రహాల ద్వారా మీ పని కొనసాగుతూ ఉంటుంది. సాయిబాబాకి ఎవడు ఏ పోస్ట్ ఇవ్వలేదు, కానీ అన్ని ఊళ్ళల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఆయన ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గాభరాయం పడిపోకలే, మనం నటిస్తున్నాం అలా జీవించడానికి. నటిస్తేనే ఎప్పుడో కరెక్ట్ గా వస్తాం. అంతేత మనం ఏం సిగ్గుపడక్కర్లే, అందరం నటిస్తూనే ఉంటాం. కానీ నేను కోరుకునేది ఏంటంటే కరెక్ట్ గా నటించండి అని. ఎంతకంటే ఇంకేం లేదు, అది చేసేది కరెక్ట్ గా నటిస్తే తొందరగా మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. అర్థమైంది కదా. ఇవి ఇలా ఉండగా 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 దీన్ని చూడండి, ఇక్కడ ఆదితత్వము, ఇదేంటిది అనుపాదక తత్వము, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, ఆపస్తత్వము, పృథ్వీతత్వము, అస్తమానం, ఈ పేర్లన్నీ చెప్పటం మనకి చికాక్గా ఉంటుంది. కనుక వీటికి నెంబర్లు ఇచ్చేశారు గురువులు. దీనికి నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7. అర్థమైంది కదా. దీనికి ఆదితత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే, పేరు ఇవ్వలేదా, ఇచ్చాశక్తి క్రియాశక్తి రాయలేదు కదా, సరే పొనీలండి రాయలేదు. దీనికి ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే ఇచ్చాశక్తి. ఒకటికి ఇచ్చాశక్తి, లేకపోతే దాన్ని సంకల్ప శక్తి అంటాం. అంటే మీరు ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే ముందు సంకల్పం ఉండాలి. ఇంతగా అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ గా క్రైస్ట్ ఎక్కడికి చెందినవాడు అక్కడికి వెళ్ళిపోతాం. నేను సిలబస్ పూర్తి చేశాను, నేను ఇవాళ మీ చేత చెప్పిస్తానన్నది. కానీ జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఏంటి ముఖ్యం అక్కడ? సంకల్ప శక్తి లేకపోతే అక్కడి నుంచి కదా ఇక్కడికి రావాలి. పృథ్వీతత్వం అంటే ఏంటి? చేరుకోవటం. సంకల్పమే లేదనుకో మీరు ఇక్కడ చేరుకోలేరు. అంతేత మీ ఏ కోరికలు తీరకపోవటానికి కారణం ఏంటి అంటే మీకు సంకల్పం లేదు. ఎందుకు లేదో ఆలోచిద్దాం. సంకల్పం కరెక్ట్ గా ఉంటే ఆ కోరిక ప్రపంచంలో అయి తీరుతుంది. అది ఏదైనా కావచ్చు, డిజైర్, సంకల్ప శక్తి. ఇంకా నాకు ఉద్యోగం రావటం లేదు, మా అమ్మాయికి పెళ్లి అవటం లేదు, నాకు రోగం తగ్గటం లేదు, ఇదంతా ఎందువల్ల? అసలు మీకు తగ్గాలని లేదేమో అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది. మీ అమ్మాయికి పెళ్లి అవ్వాలని లేదేమో అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది. మీ అబ్బాయికి ఉద్యోగం కావాలని మీకు లేదేమో అని చాలా సార్లు అనిపిస్తుంది. అనిపించటం కాదు, అందువల్లే అది జరగటం లేదు. ఆధ్యాత్మిక విద్యలో ఇది నేర్చుకోండి. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ జరిగిపోతాయో ఆ ఒక్కటి ఏంటి అంటే సంకల్పించటం మీకు తెలియాలి. అందుకే యజ్ఞం చేసినా, సంధ్యావందనం చేసినా, ఆధ్యాత్మికమైనటువంటి వ్రతాలు చేసినా, ఏది చేసినా మీరేం చేస్తారు అది ఏంటో కూడా మీకు తెలియకుండా పోయి సంకల్పం చేసుకుంటారు తప్ప. మీరు సంకల్పం చేస్తే అది జరగాలి. అది జరగలేదు అంటే ఎక్కడ తప్పు జరిగిందనమాట? సంకల్పంలోనే తప్పు జరిగిందే. అది చూద్దాం, అది ఎలా కరెక్ట్ చేసుకోగలము. సంకల్పం తర్వాత దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాం? అనుపాదికత్వం నెంబర్ 2. వన్ అనగానే సంకల్పాన్ని గుర్తుంచుకోండి. మీరు ఇదేం పెద్ద కష్టం కాదు కదా గుర్తుంచుకోవటానికి. ఒకటి అంటే సంకల్పము, విల్ పవర్. న్యూమరాలజీలో ఇదే సంఖ్యాశాస్త్రం చెప్పబడుతుంది మీకు. ఇదే అక్కడ కూడా వర్క్ చేసేది. 2 అంటే ఏంటి? ధ్యానము. ఒక సంకల్పం మీరు తీసుకున్నాక ఇల్లు కట్టుకోవాలి అని ఉంది మీకు. ఇల్లు ఎలా కట్టుకోవాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్లి అడుగుదాం అని బయలుదేరారు మీరు. చెప్తాడా డాక్టర్? తిడతాడా? మిమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఇక్కడ దగ్గరలోనే ఒక బోర్డు చూశాను, ఏంటి ఎర్రగడ్డ, అక్కడ పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? ఎందుకు పంపించాడు? బుద్ధిహీనులం, ఎవరిని ఏం అడగాలో తెలియదు. అందరూ గురువుల దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక విద్య అడగకుండా ఏం అడుగుతాం వాళ్ళని? అసలు యాక్చువల్ గా మనం అందరం ఎదగడ్డకేసినాం, ఆధ్యాత్మిక విద్యలో వచ్చి ఇరుక్కున్నాం. ఇల్లు కట్టుకోవాలి అంటే డాక్టర్ని అడగరు, కానీ మీ కోరికలు తీరాలి అంటే మాత్రం గురువులను అడుగుతారు. అందుకే సాయిబాబా ఏం చెప్తే చచ్చాడు, నేను ఏది ఇద్దాం అనుకున్నానో అది మాత్రం ఎవరు అడగటం లేదు అని ఏడుస్తూ చచ్చాడు. మీరందరూ అలా చావద్దు, మీరేం అడగాలనుకుంటున్నారో నేను చెప్తానని నేను తీసుకున్న బాధ్యత. అసలు ఏం అడగాలో తెలియాలిగా, ఎవరిని ఏం అడగాలో. వరంగల్లో మా బంధువుల అబ్బాయి ఒకటను గొడవ చేయటం మొదలెట్టేశాడు కారు కావాలని. పిల్లలకి తిక్క ఏముంది, వాళ్ళకి తిక్క కాదు, అది అవుతే గాని విండేవాడు. దాన్ని మీరేమని చెప్తున్నారు, అక్కడే నాశనం చేశారు మీరు పిల్లల్ని. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు పిల్లవాడి వలె అవుతే తప్ప ఆధ్యాత్మిక విద్య రాదు అంటున్న ఉద్దేశం ఏంటంటే ఆ తిక్క రావాలి. ఏ తిక్క? అనుకున్నది చెయ్యాలి అని. అది మన ఆధునిక జన్మలో ఆధునిక దాంట్లో ఏమని చెప్తున్నావు, తిక్కా పిచ్చి అని చెప్పి వాళ్ళని సాగుకొట్టి ఏడిపించి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా చేసి పారిస్తున్నాం మనం. మరి అది ఎప్పుడు ఎలా సవరిస్తామో చూద్దాం. మనం సవరిస్తే మనమే సవరించగలగాలి. అది పొందాలి అనుకున్నది పొందేంత వరకు నిద్రపోని లక్షణం సంకల్పం. కావాలి అనుకున్నది పొందేంత వరకు ఏడ్చైనా సాధించటం సంకల్పం. అంతే సంకల్పం అంటే, అది రైటా తప్ప దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ పవర్, నువ్వు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది, కరెక్ట్ గా ఉపయోగించుకోకపోతే జత. సంకల్ప శక్తి లక్షణం అది. ఏంటి దాని లక్షణం? నిద్రపోతుంది. ఏడిపించేసి మీకు నిద్ర పట్టకుండా చేసి గురువులందరూ కూడా భగవంతుడిని ఆపణ చేస్తారు. వాడిని ఏడిపించేసి అదే తపస్సు అనమాట. ఎవరిని ఏడిపించేసి? భగవంతుడిని ఏడిపించేసి గురువులందరూ వాళ్ళకి కావాల్సింది అంతే కదా. సంకల్ప శక్తి అంటే అర్థమవుతుంది కదా. కానీ నేను చెప్పిన ఉదాహరణ గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నా వరంగల్లోది, గుర్తుందా చెప్పబోతున్నా మర్చిపోయా? ఏం చెప్పాను నేను అప్పుడు? ఆ ఏడు పాపటానికి ఏం చేయాలి? నేను అప్పుడు మెడికల్ కాలేజ్ షాప్ ఉంది పక్కనే, ఆ యజ్ఞశాల పక్కనే. నేనేం చెప్పానంటే, వాళ్ళ అమ్మకి మెడికల్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి కారు కావాలని అడుగు, చూడు ఏమవుతుందో అన్నా. పిల్లవాడు వెళ్ళాడు, కారు కావాలని గోల్ చేస్తున్నాడు. వాడు ఏం చూశాడు? తిట్టాడు, దెబ్బకి నోరు మూసాడు. వాడు మనం చెప్తే విండేవాడు. షాపు వాడి దగ్గరికి వెళ్ళి కారు కావాలన్నాడు, ఇక్కడ షాప్ ఏం దొరక నోరు మూయి అన్నాడు. వాడు మనం అనలేంగా వాడిని అన్నా విండేవాడు కదా. గురువులు మీరు అడిగే కోరికలకి అలా జవాబిస్తే మీరు లైన్లో పడతారు. అంతకంటే ఇంకో మార్గం నాకేం కనిపించటం లే. పిల్లవాడు అడిగిందంతా ఇచ్చేస్తూ ఉంటే నెత్తికెక్కుతున్నారు తప్ప చెప్పిన మాట మీరు వింటం లేదు. అంచేత ఒకటి అంటే సంకల్ప శక్తి, రెండు అంటే జ్ఞానం. ఎక్కడ అడగాలి అది తెలియాలి మీకు. ఎలా అడగాలి, ఏమని అడగాలి? షేక్స్పియర్ ఎవరో ఓ విచిత్రమైనటువంటి మాట అన్నాడు, పొగడ్తకి లొంగని వాణ్ణి ఎవరూ లేరు ప్రపంచంలో. నేను పొగడ్తకు లొంగను అనుకునేటటువంటి వాణ్ణి లొంగదీయాలి అంటే వాడిని ఒక మాట అంటే వాడు లొంగిపోతాడు. ఏమన్నాడు వాణ్ణి? మీరు పొగడ్తకి లొంగరండి అన్నాం అది కూడా లొంగిపోతాడు. అంచేత ఎలా అడగాలో మీకు తెలియాలి, ఎప్పుడు అడగాలో మీకు తెలియాలి. జ్ఞానం అంటే అంతే కదా. ప్రమోషన్ కావాలి అని ఆఫీసర్ని అడగాలి, నా క్లాస్ విన్నారు మీరు, అన్ఫార్చునేట్ గా నా క్లాస్ వింటూ మీకు రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? తక్షణం చేసేటటువంటి రోగం. ప్రమోషన్ అడగాలని కాదు. అంచేత అర్ధరాత్రి 1 గంటకి నీకు బుర్రలో వచ్చింది ప్రమోషన్ అడుగుదామని. మాస్టర్ క్లాస్ ఏం చెప్పారు? తక్షణం చేయమని చెప్పారని. మీరు ఆఫీసర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అడిగారనుకోండి, వచ్చే ప్రమోషన్ పోతుంది. ఆల్మోస్ట్ వాడు రెడీ చేసుకుని ఉండి అసలు లిస్ట్ లోనే రెడీ చేసేసి పాప సంతకం పెట్టాలి వాడు. నువ్వు 1 గంటకి వెళ్ళి తలుపు కొట్టావు. అంచేత జ్ఞానం ఉండాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, ఏమని అడగాలి. అది జ్యోతిష్ శాస్త్రంతో తప్ప మీకు రాదు. జ్యోతిష్ శాస్త్రం అది చెప్తుంది మీకు ఏది అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, ఎవరిని అడగాలి. మళ్ళీ నిన్న పొద్దున్నే చెప్తూనే ఉన్నాగా, జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోమని అంటే మన వాళ్ళందరూ మేషము, వృషభము, తర్వాత ఏంటమ్మా, గత 10 ఏళ్ల బట్టి మేషము వృషభమే, వృషభమే అందరు ఎద్దులే. ఎట్టా అబ్బా మీతో, కాస్త లైన్ లో పడండి, నేర్చుకోండి ఆ సబ్జెక్ట్. అంటే మేషం వృషభం తర్వాత ద్వాదశ రాశులే మీకు తెలియకపోతే ద్వాదశ రాశి యజ్ఞానికి ఎక్కడ రెడీ చేసి వదిలేసింది. అందుకే చెప్దాం అనుకుని సిలబస్ చాలా ఎక్కువ అయిపోతుంది అనుకుని మామూలుగా యజ్ఞం ఎలా చేయాలో చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు. కానీ పర్వాలేదు, దానికి వచ్చే ఫలితాలు దానికి వస్తున్నాయి. అర్థమవుతోందా? జ్యోతిష్ శాస్త్రము వేద విజ్ఞానానికి కన్ను వంటిది. వేద విజ్ఞానానికి అది వదిలేసి వేదాలు అర్థం అవ్వాలంటే ఏమర్థమవుతుంది? పురుష సూక్తం చదివేస్తూ ఉంటాడు వీడు, మంత్ర సూక్తం చదివేస్తూ ఉంటాడు, నేను వేదిక కాలేజీ పెట్టేశానంటాడు. అసలు ఆ పెట్టేవాళ్ళకి బుద్ధి ఎందుకు లేదో నాకు అర్థం కావటం లేదు. లేకపోతే ప్రాబబ్లీ ఇలా చెప్పగా 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 వస్తుందేమో, ఎవరి బాధలు వాడివి అని చేత వాళ్ళని నేను తిట్టాలని లేదు. కానీ ఆ మాట అంటే నా ఆవేదన చెప్తున్నాను నేను.